ജയ സദ്ഗുരുദേവ. ശുക്ലാംബരധരം വിഷ്ണു ശശിവർണം ചതുർഭുജം പ്രസന്നവദനം ധ്യായേത് സർവവിഘ്നോപശാന്തയേ. ഗുരുബ്രഹ്മാ ഗുരുർവിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വര, ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. യോനിത്യം ച്യുതപദാംബുജയുഗ്മരുക്മാം വ്യാമോഹതസ്ഥിതരാണി തൃണായ മേനേ. അസ്മദ്ഗുരോർഭഗവതോസ്യ ദയൈക സിന്ധോ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്യേ. ഓം നമോ ബ്രഹ്മാദിഭ്യോ ബ്രഹ്മവിദ്യാ സമ്പ്രദായ കർത്തൃഭ്യോ വംശ ഋഷിഭ്യോ മഹഭ്യോ നമോ ഗുരുഭ്യഃ. സർവോപപ്ലവരഹിതഃ പ്രജ്ഞാനഘനഃ പ്രത്യഗർഭോ ബ്രഹ്മൈവാഹമസ്മി ബ്രഹ്മൈവാഹമസ്മി. ആനന്ദൈകരസപ്രസാരവിരസം മന്ദസ്മിതാസ്യം കൃപാപാരേണം നിജഭക്തമാനസനവാംഭോജാതഭാനോദയം കാലജ്ഞാനവിദഗ്രണിം ശിവകരം കാളീസമം സദ്ഗുരും ബ്രഹ്മജ്ഞാനമയം നമാമി ഹനുമത്കാളീപ്രസാദാഹ്വയം. ശങ്കരം ശങ്കരാചാര്യം കേശവം ബാദരായണം സൂത്രഭാഷ്യകൃതൗ വന്ദേ ഭഗവന്തൗ പുനഃപുനഃ. ശ്രുതിസ്മൃതിപുരാണാനാം ആലയം കരുണാലയം നമാമി ഭഗവത്പാദം ശങ്കരം ലോകശങ്കരം. ഓം ശ്രീ ഗുരുഭ്യോ നമഃ. ഓം ശ്രീ മാത്രേ നമഃ. പ്രിയ ഭഗവത്ബന്ധുവുള്ളാരം, സദ്ഗുരുദേവുല പരമപരിപൂർണമైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించినటువంటి పంచానిక దీక్ష సత్సంగ సమావేశ కార్యక్రమాలు చక్కగా మనకి కాలం జరిగిపోతుంది. అంటే కాలం జరిగిపోతుంది అంటే కాలంలో మనం దాన్ని ఎలా వినియోగించుకోగలుగుతున్నాం, అంటే కాలాన్ని ఎలా వినియోగించుకుంటే అది సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే జీవించినంతకాలం చాలా ఉంది జీవితం. నేను 60 ఏళ్ళు బ్రతికానండి, లేకపోతే 60 ఏళ్ళు జరుగుతుందండి, 70 ఏళ్ళు వచ్చాయండి, లేకపోతే మా నాయనమ్మ గారు 120 ఏళ్ళు ఉన్నారండి, ఉంటూ ఉంటాయి ప్రపంచంలో కాలం. కానీ ఏది నిజమైనటువంటి కాలం, కాలంగా గుణించాలి అంటే ఏది నిజమైనటువంటి కాలం? దేవదేవుని చింతించు దినము దినము, తేలిగ్గా చెప్పాడు ప్రహ్లాద కుమారుడు. దేవదేవుని చింతించు దినము దినము అంటే భగవంతుడి పాదాలని ఎలా పట్టుకోవాలి? భాగవతం చెప్పింది పనివడి కర్మ చేయాలయ్యా దైవానికి అని చెప్పింది భాగవతం. పనివడి అనేది చాలా గొప్ప పదం. లోకంలో కల్పించుకొని కొన్నింట్లోకి చొరబడిపోతాం, మనకు అవసరం లేకపోయినా, మనకి ఎంత అవసరమో అనే విచారణ కూడా చేయకుండా కొన్ని కొన్నింట్లోకి చొచ్చుకుపోయి కొన్ని చోట్ల దుఃఖాన్ని పొందుతున్నాం, కొన్ని చోట్ల సుఖాన్ని పొందుతున్నాం. ఆనందం అని అనలేం కానీ సుఖమైతే పొందుతున్నాం. నేనేదో కాకతాళీయకంగా రోడ్డు మీదకి వెళ్ళానండి, ఓ సర్కస్ దృశ్యం కనబడితే ఎంత ఆనందపడ్డానో, ఎంత సుఖముందో అక్కడ అని తాత్కాలికంగా ఎదురు చూడకుండా ఇంద్రియాలకు అందేటువంటి ఒక సుఖాన్ని మనం పొందేశాం. కొన్ని కొన్ని మార్లు మనమే అంటాం, ఉన్నవాడిని ఊరుకోక రోడ్డు మీదకి పోతుంటే ఎదురాయి దెబ్బ తగిలిందండి, ఓ 10 నిమిషాలు ఇంట్లో కూర్చున్నా పోయేది, ఆ కాలు నొప్పి లేకుండా ఉండేది, అలా కుదురుగా ఉండలేకపోయానని మనమే అంటున్నాం. అంటే కాలం ఏం చేస్తుంది? ఎదురు చూడని మనం అనుకోని దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది, మనం అనుకోనటువంటి ఇంద్రియాలకు అందేటువంటి సుఖాన్ని కూడా అందించేటట్లు చేస్తుంది. కానీ ఆనందం అనేది దేనితో ఉంటుంది అంటే మన స్వరూపాన్ని మనం గుర్తించినప్పుడు కలిగేదానికే ఆనందము అని పేరు. మన స్వరూపాన్ని మనం గుర్తించినప్పుడు కలిగేదే ఆనందం. చిన్నప్పుడు మనం 1వ తరగతిలో చదువుకుంటూ ఉంటాం, ఈగ ఇల్లలుగుతూ పేరు మర్చిపోయింది అని. ఈగ మర్చిపోవడం ఏంటండి? మన మీద చెప్తే మనకెక్కడ కోపం వస్తుందో అని ఈగ మీద చెప్పారు. ఎందుకంటే నీవెవరో నీకు తెలియలేదురా అంటే పెద్ద తగాదా వచ్చేస్తుంది ప్రపంచంలో. ఎవరినైనా లేపి నీవెవరో నీకు తెలియదు అన్నావు అనుకోండి, బోడి ఈయనేమిటో ఈయనకు తెలిసినట్టు నేనెవరో నాకు తెలియదని నన్ను వేలెత్తి చూపిస్తున్నాడు అని ఒక మాట బయటకు బయలుదేరుతుంది. మనస్సులోనైనా అనుకుంటాం కదా, ఈగ ఇల్లలుగుతూ పేరు మర్చిపోయి ఏం చేసింది? అడుగుతూ వెళ్ళింది. అయితే మనకు కూడా సమస్యలు వస్తాయండి, ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరిని అడిగితే మళ్ళీ తిరిగి ప్రశ్న ఉదయించకుండా ఉంటుందో వారిని అడగాలి. కొత్త చిక్కులు తెచ్చిపెట్టేవారిని ప్రశ్న అడిగామనుకోండి, దానికి మా గురువుగారు చిన్న మాట చెప్పేవారు. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి నాకు ఒకళ్ళు ఇద్దరుగా కనబడుతున్నారండి మందిమ్మన్నారట. దానికి డాక్టర్ గారు అన్నారట, అది చెప్పడానికి మీరు నలుగురు వచ్చారేమిటి అన్నారట. వాడు అనుకున్నాడు, నాకంటే పెద్ద రోగి ఈ వైద్యుడే, నేనే ఇంకా వాడికంటే బెస్ట్. నాకేమో ఒకళ్ళు ఇద్దరుగా కనబడుతుంటే, నేను వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాడికి ఒకళ్ళు నలుగురుగా కనబడుతున్నారు కాబట్టి వీడికి పెద్ద రోగం. ఇది మనం ఎవరు అంగీకరించం. అందుకని ఏకేం చేసింది? సందేహం తీర్చుకోవాలంటే అడగాలి. అలా అడుగుతూ అడుగుతూ వెళ్ళి ఎవరిని అడిగినా సందేహం తీర్రా. ఎవరిని అడిగితే తన స్వరూపం తెలిసింది. తన స్వరూపమైనటువంటి ఈగ తనలాంటి ఈగ దగ్గరికి వెళ్ళి అడిగింది, నేనెవరిని అని అడిగింది. అడిగితే అప్పుడు త్వమేవాహం 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 నా సంశయ, నువ్వు నేను, నేను నువ్వు ఒక్కటే. నీ రెక్కలు చూడు, నా రెక్కలు చూడు, నీ శబ్దం చూడు, నా శబ్దం చూడు, నీ కాళ్ళు చూడు, నా కాళ్ళు చూడు, నేను ఎగురుతున్నాను, నువ్వు ఎగురుతున్నావు, మన పేరు ఈగ. ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి, గుర్తించకముందు దీని పేరేమైనా ఈగ కాకుండా పోయిందా? వెతికేటప్పుడు ఏమైనా ఈగ కాకుండా పోయిందా? తెలుసుకున్న తర్వాత కొత్తగా వచ్చిందా? అసలు ఉన్నది ఈగేనా? ఇప్పుడు మనం గురువు దగ్గర చేరినప్పుడు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి, చేరకముందు నేనేమైనా బ్రహ్మము కాదా? పోనీ బ్రహ్మము తెలుసుకోవడానికి గురువు చెంత చేరి నా సంశయాన్ని రహితం చేసుకునే సమయంలో బ్రహ్మం కాకుండా పోయానా? తెలుసుకున్న తర్వాత ఏదయ్యున్నాను అంటే గురువు కొత్తది తెచ్చి పెట్టడంలే, నీ స్వరూపాన్ని నీకు తేట తెల్లమయ్యేట్టు చేస్తున్నారంతే. కొత్తది తెచ్చేవారు కాదండి గురువు, ఉన్నది గుర్తింపజేసేవారు గురువు. మనమేం చేస్తామంటే కొత్తది తెచ్చేవారిని నమ్ముతున్నామే కానీ ఉన్నది ఉన్నట్టుగా చూపించేవారిని నమ్మడంలే. ఎవరైనా మా గురువు గారు ఏంటి అంటే, మీ గురువు గారు ఏమైనా విభూతి ఇస్తారా? మీ గురువు గారు ఏమైనా ఇంకేమైనా వస్తువులు తీస్తారా? మీ గురువు గారు ఏమైనా ఇంకేదైనా సృష్టించి ఇస్తారా? ప్రపంచంలో గురువు అంటే లేనిదాన్ని చూపించేవాళ్ళని గురువులుగా చూస్తున్నాం, కానీ ఉన్నది ఉన్నట్టుగా నీవేమై ఉన్నావో చెప్పేవాళ్ళని మనం గురువులుగా చూడడానికి మన మనస్సు అంత త్వరగా పొరలడంలా ఆ వైపున. దీనివల్ల వారికే నష్టమేం లేదు, ఎందుకంటే ఒకే వస్తువుని ఏ ఒక్కరూ ఒక రకంగా చూడరండి. చాలామంది అంటారు, ఏమండి గురువుని గుర్తించరేమి గుర్తించరేమి. గుర్తించాలని వారు అనుకోవడంలే, మనకి గుర్తు ఎరిగింప చేయడానికి వచ్చారు వారు. ఏనాడు వారు వారి గుర్తింపును కోరుకోలే, మన గుర్తేమిటో మనకు గుర్తు చేయడానికి వచ్చారు. అదే గురుతత్వం. మనకి గురువు అపురూపమైనటువంటి సంపదను అనుగ్రహించడానికి వచ్చారు. మనమేం చేస్తున్నామంటే కాలంలో కరిగిపోయేదాన్ని, కాలంలో మారిపోయేదాన్ని కోరుతున్నాం. అసలు మారేటువంటి వాడవే నీవు, మారనిది నీ లోపలే ఉంది అని మనకు ఎరుక చేసేది ఏమిటి అంటే గురుతత్వం. ఇప్పుడు చూడండి, ఒక సముద్రం దగ్గరికి ఒకళ్ళు వెళ్ళారు. వెడుతూ వెడుతూ ఉంటే వాడు ఇలా నడుస్తూ ఉండగానే వాడి చెప్పుని లోపలికి లాక్కుందాడు సముద్రం. వాడు అన్నాడు, సముద్రం నా చెప్పుని దొంగిలించింది, సముద్రం దొంగ అన్నాడట వాడు. ఒకడు వల వేశాడు, చేపలిచ్చింది. వాడు అనుకున్నాడు, సముద్రం నాకు అన్నం పెట్టింది, నాకు అన్నపూర్ణ అన్నాడు. ఇంకొకడికి ఆ సముద్రంలో ఏది ముత్యాలు దొరికాయి, దానిలో వజ్రవైఢూర్యాలు దొరికాయి. వాడేమంటున్నాడు, సముద్రం పెద్ద నిధి అన్నాడు. ఇప్పుడు సముద్రం దొంగ అందామా? సముద్రం అన్నం మాత్రమే పెడుతుంది అందామా? సముద్రం ఏదడిగినా ఇవ్వగలిగింది అని అనుకుందామా? అంటే ఎవరు ఎంతవరకు ప్రాప్తము పొందగలరో అంతవరకే సముద్రమా? అనంతమైనది సముద్రమా? చెప్పులు మాత్రమే దొంగిలించేదైతే చేపలు ఇవ్వడానికి వీల్లేదు, రత్నాలు ఇవ్వడానికి వీల్లేదు. కేవలం ఆహారం మాత్రమే ఇస్తుంది అనుకుంటే అది రత్నానికి నిధి అని చెప్పడానికి వీల్లేదు. కానీ రత్నగర్భ అని సముద్రాన్ని ఎప్పుడు గుర్తించావు? అనంతమైన నిధికి ఇది నిలయము అని గుర్తించినప్పుడు. అనంతమైనటువంటి నిధికి ఇది నిలయము. అలాగే గురువు మనకు అమ్మ చెప్పారు కదా ఉదయం, ఆనంద నిలయాయ నమః. అసలు నిలయము ఆలయము రెండున్నాయి. అసలు ఆలయం అంటే అర్థం ఏంటండి? ఆలయం అంటే అసమానంతరం ఆలయం. మనం లయమయ్యేంత వరకు ఆ చోటిని విడవకూడదు. మనం లయమయ్యేంత వరకు విడవకూడనిది మన స్వరూపాన్ని మనకు ఎరిగింపచేసేది ఏదో అది ఆలయం. ఆలయము అంటే కట్టడం కాదండి. ఇప్పుడు చూడండి, ఓ చోట విగ్రహ ప్రతిష్ట జరగలేదు మనం అనుకుందామండి. మనం ఇక్కడ బాబూజీ వారిని మనం దాదాపుగా ఓ 6 నెలలు అవుతుంది ఇక్కడ మనం బాబూజీ వారిని మూర్తిని ప్రతిష్ఠింపచేసుకొని, బాబూజీ ప్రతిష్ట వారు మనకిక్కడ ఒక రూపంగా కనబడక ముందర ఈ మందిరం అంతా ముందుగానే నిర్మాణం అయ్యింది. ఎవరైనా ఉట్టి మందిరానికి ప్రదక్షిణం చేశారా అండి? ఎన్నిమార్లు వచ్చాం మనం. ఈ మందిరం అంతా నిర్మాణం అయిన తర్వాతే మనకు బాబూజీ మహారాజు వారు మనకి రూపాన్ని అనుగ్రహించి మనకు ప్రతిష్ట కూడా అనుగ్రహించారు స్వామివారు. మరి మందిరం నిర్మాణం అయిన తర్వాత మనం ఎవరైనా ప్రదక్షిణం చేశామా? ఇప్పుడు ఎవరుంటే ప్రదక్షిణకు యోగ్యత వచ్చింది మందిరానికి? స్వామి. అలాగే దేహము ఒక ఆలయం అనుకుందాం, ఒక మందిరం అనుకుందాం. ఎవరు ఉంటే ఇది దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఉదయం బావగారు కూడా మన అభిషేకంలో చదివారు ఆ మంత్రాన్ని, దేహో దేవాలయ ప్రోక్త. ఊరికే ఉక్తం కాదండి, ప్ర ఉక్తము ప్రోక్తము, ప్రకృష్టముగా ఉక్తము చెప్పబడింది, ప్రకృష్టముగా చెప్పబడింది. ఏం చెప్పారు ఇక్కడ? దేహో దేవాలయ ప్రోక్త. ఎప్పుడు అంటే జీవుడు సదాశివుడే, సదా ఉన్నవాడే. జీవో దేవ సదాశివ సనాతన. తేజేత్ అజ్ఞాన నిర్మాల్యం, మనలో ఉండేటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి మాలిన్యం పోవాలి. ఇది మనకు చెప్పారు. అది తొలగితే మనం ఉన్నది ఉన్నట్టుగా చూసుకోగలుగుతాం. అది తొలగింపచేసేదే గురుదేవులు చేసేటువంటి బోధ, వారు చేసేటువంటి పని. అందుకనే మీరాబాయి చెప్పింది, మా కృష్ణయ్య మంచి చాకలివాడు అన్నదండి మీరాబాయి. మంచి చాకలివాడు అని ఎందుకన్నది కృష్ణయ్యని అంటే, వస్త్రానికి మురికి పడుతోంది. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణా నన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ దేహాన్ని దేంతో పోల్చారు? వస్త్రంతో పోల్చారు. ఈ వస్త్రానికి అంటినటువంటి మురికిని బాగా శుద్ధి చేయగలిగిన వాడు మా కృష్ణయ్య. కనపడే వాటిని మాత్రమే శుద్ధి చేస్తారా? జన్మ జన్మాంతరాల నుంచి కనపడకుండా వచ్చేటువంటి విషయ వాసన మాలిన్యాన్ని కూడా శుద్ధి చేయగలిగిన వాడా అంటే, జన్మ జన్మల నుంచి వెంట వచ్చేటువంటి విషయ మాలిన్యాన్ని శుద్ధి చేయగలిగినటువంటి వాడు మా కృష్ణయ్య. మరి అటువంటి వాడు భగవంతుడు. ఆయన సేవించడానికి మనం ఎంత పని కట్టుకొని చేయాలి? పనిబడి హరిపదాంభోజములు సేవ చేసేడివాడు భాగవతం చెప్పింది. పనిబడి చేయాలటండి. పనిబడి అంటే బయటవి ఎలాగైతే కల్పించుకొని నా అవసరం ఉన్నా లేకపోయినా, కొంతమంది చూడండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే పని ఉన్నా లేకపోయినా వచ్చి నిలబడతారు. ఎందుకని? అసలు అదేంటో తెలియాలి. మళ్ళీ ఊరికే నిలబడితే వాళ్ళు మాటలు మానేస్తారేమోనని మనం అక్కడేదో పని చేస్తున్నట్టు నటిస్తూ చెవి ఆ పక్కన వేసి వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఆరాధిస్తాం. మనమేమనుకుంటాం, మా మాటలు వినడానికి వచ్చారా అనుకుని, కాదు కాదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అనుకుంటాం, కానీ వాళ్ళు మన పని తెలుసుకోవడానికి వచ్చారని మనం మర్చిపోతాం. ఇదేమిటి? పనిబడి కల్పించుకొని చేస్తున్నాం. ఆ పనిని భగవంతుడు ఎందుకు కల్పించుకోమన్నదండి భాగవతం. విషయాదుల యందు కల్పించుకొని పని చేసేటువంటి దాన్ని పరమాత్మ యందు వైపు మరలించి ఆయన సేవలో పని కల్పించుకొని చెయ్యమన్నది భాగవతం. కాబట్టి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే భజ భజ భజ. ఎన్ని మార్లు చెప్పారండి ఇక్కడ? 3 మార్లు చెప్పారు. 3 మార్లు భజ అంటే త్రికరణ శుద్ధిగా, మనస్సుతో వాచము కర్మ, మనస వాచ కర్మణ అంటే మనస్సుతో భజించు, అలాగే వాచకంతో సేవ చేయి, కాయముతో నారాయణమూర్తికి సేవ చేయి. భజ గోవిందం భజ గోవిందం 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 గోవిందం, ఇది మూడు మార్లు వచ్చింది. గోవిందనామం మూడు మార్లు చెప్పారు, భజ శబ్దాన్ని మూడు మార్లు ప్రయోగించారు. అంటే గోవిందుని ఎలా భజించమన్నాడు? మనసార హరిభజన సేయరా, నీ నోరార నారాయణ అని అనరా అని మనకు ఒక పాట ఉంది. హరిభజన ఎలా చేయాలి అంటే మనసారా. కొంతమంది అంటారే తనివి తీరా చూసుకోవాలండి, తనివి తీరా ఎప్పుడు చూస్తాం ఏమండి? అప్పటిదాకా పెళ్ళి ఎప్పుడవుతుందా పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసిన అమ్మాయిని ఓసారి పెళ్లి కూతురుగా రెడీ చేసిన తర్వాత ఆ తల్లి ఎదురుగా చూసి కన్నీరు పెడుతూ తనివి తీరా చూసుకొని బొమ్మా నువ్వు మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోతావు కదా, తనివి తీరా అంటాం కదా. అలాగే మనసారా మనసారా హరిభజన చేయరా. ఆ మనసారా అనేటువంటి పదం చాలా గొప్పది. అంటే అక్కడ తృప్తి ఉంటుందా అండి లోకంలో? ఇతరమైనటువంటి వాడికి చాలు అనే శబ్దము ఒకటి వస్తుంది ప్రపంచంలో, కానీ భగవంతుడి శబ్దానికి చాలు అనేది ఉండదండి. అది ఇంకా ఎలా ఉంటుంది? నేను చేస్తూ ఉండాలంటేనే కానీ నేను చెయ్యాలి అని అన్నాడండి. భగవంతుడి సేవ చేస్తూ ఉండాలి అంటే నిరంతరం నిరంతరం చేస్తూ ఉండాలి, అంతేగాని చెయ్యాలి అంటే మళ్ళీ పులి స్టాప్ వచ్చేస్తుంది, చేస్తూ ఉండాలి. పిబత భాగవతం రసమాలయం, పిబత భాగవతం, త్రాగుతూ ఉండండి భాగవతాన్ని కూడా. ఇక్కడ కూడా సేవిస్తూ ఉండండి. ఎలా? త్రికాలములయందు, త్రికాలములయందు. ఇంకోటి చెప్పాలంటే మనకుండేటువంటి త్రికరణములతో మూడు విధాల మనస వాచ కర్మణ ఏం చేయాలి? గోవిందుణ్ణి సేవించు, గోవిందుణ్ణి సేవించు. మనకు అమ్మ చెప్పారు చాలామంది వారి బోధామృతంలో, ఇక్కడ గోవింద అనే పదం ఒకటి భగవంతుడికి సంబంధించింది, ఒకటి గురుదేవులకు సంబంధించింది. ఎందుకని? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి గురువు గారు కూడా గోవింద పాదాచార్యుల వారు, వారిని కూడా నిరంతరం తలచుకోమని మనల్ని హెచ్చరిస్తూ మనకేమో ఒక హెచ్చరిక, తాను చేస్తూ ఆచరిస్తూ చూపించేవారు ఆచార్యులు, ఆచరిస్తూ చూపించేవారు ఆచార్యులు. అందుకే గోవింద పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యులు వారిని ఆచార్య శబ్దంతో ఎందుకు చెప్తున్నామంటే వారు ముందు ఆచరించి మన చేత ఆచరింపజేస్తారు. అందుకని వారే గోవిందనామ స్మరణ చేస్తున్నారు. ఇక్కడ ఏమని సంబోధించాడు? మూఢా అని సంబోధించాడు. మూఢా అని సంబోధించడంలో అది తప్పేం కాదు. మన ఉదయం చెప్పుకున్నాం, ఎన్ని మార్లు చెప్పినా వినకుండా అదే పని చేసేటువంటి పిల్లవాడిని చూస్తే కోపం వస్తుందా కోపం రాదా? ఇంకోటి అండి, కొంత మనం చేసేటువంటి పనుల్లో కూడా కొంత తెలియక చేసేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు బాల్యంలో ఉందనుకోండి కొన్ని తెలియక చేస్తాం, కొన్ని పనులు యవ్వనం వచ్చిన తర్వాత కొంత చేస్తారు, దోషాలు ఉంటాయి. కానీ కొంత మనకి వయస్సు మళ్ళిన తర్వాత ఇంకా చిన్నపిల్లల్లాగా ఇంకా యవ్వనంలో ఉన్నవాళ్ళలాగా ప్రవర్తించామనుకోండి దాన్ని ఏమైనా హర్షిస్తారా? పోనీ ఈ బాల్యంలో ఉండే చేష్టలు కానీ యవ్వనంలో ఉండేటువంటి కోరికలు కానీ ఇంద్రియ సుఖాలు కానీ ఇవేమైనా మానవుని కడతీరుస్తాయా? యవ్వనంలో ఉండేటువంటి విషయ సుఖాలు ఆనందం నిరంతరం కలుగుతోందా అంటే మనకు యయాతి మహారాజు గారి కథ ఉంది మహాభారతంలో. వారు తన కుమారుడు యవ్వనం కూడా తీసుకొని సుఖం అనుభవించాలి అని అనుకున్నాడు. అయితే విచారణలో ఏం తేలిందంటే మండుతున్న కట్టెల్లో ఆజ్యం పోస్తే అది చల్లారుతుందా? అంటే బాగా మండుతున్నటువంటి దానిలో నెయ్యి పోసారనుకోండి చల్లారుతుందా? అలాగే విషయ సుఖాలు కూడా అనుభవిస్తూ ఉంటే వాడి ప్రభావం తగ్గదు అని గుర్తించాడు. కాబట్టి మహాత్ములు చెప్తారు, చెప్పినటువంటి దాన్ని మనం విచారణలోకి తీసుకోవాలి. అందుకని ఆయన మూఢ అని సంబోధించాడు. ఇంకోటేంటి? సంప్రాప్తే. ఇక్కడ ప్రాప్తము వేరు సంప్రాప్తము వేరు. కొంత లోకంలో ఏమంటాం, వాళ్ళకి ధనప్రాప్తి కలిగిందండి, వారికి ఆ ధనవంతుడయ్యేలాగా వాళ్ళకి ఆ ప్రాప్తి కలిగిందండి అంటే అర్థమేమిటి? కొంతమందికే ఉంటుంది ధనప్రాప్తి, అందరూ ఉంటారండి అలాగా. కానీ ఇక్కడ కాలమును సంప్రాప్తము అని చెప్పాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అంటే అది ధనవంతుణ్ణి విడిచిపెట్టదు, ఏమండి ఏది యాచకుణ్ణి విడిచిపెట్టదు, పామరుణ్ణి విడిచిపెట్టదు, జ్ఞానిని విడిచిపెట్టదు, సర్వే సర్వత్రా సంచరిస్తూ ఉన్నదే కాలము. అదే మృత్యువు. మృత్యువుకి ఇతడు జ్ఞాని కదా, ఇతడు పండితుడు కదా, లేకపోతే ఇతడు ధనవంతుడు కదా, కొన్నాళ్ళు ఆగిన తర్వాత వద్దాం, ఈయన అది యాచకుడు కదా, ఈయనకి తొందరగా తీసుకెళ్ళిపోదాం అని ఉండదండి దానికి. అది సంప్రాప్తి అంటే మనము ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనం దాన్ని పట్టుకోవాలని ఎవడు కోరుకుంటాడండి? నారదుడి దగ్గరికి వెళ్ళిందట జరా అనే కన్య. పురంజనోపాఖ్యానంలో చెప్తారండి, పురంజనోపాఖ్యానంలో జరా, జరా అంటే అర్థం ఏంటండి? ముసలితనం. ఈ ముసలితనం వెళ్ళి నారదుడిని వరించాలనుకుందట. నారదా నారదా, నాకెవరో భర్త లేరయ్యా, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నదట నారదుడిని. ఆయన నాడు నీకు నాకు పొసగదు, ఇంకెవరైనా ఉంటే చూసుకో అని అంటే వెంటనే జర వెతుక్కుంటూ వెళ్ళిందట. ముసలితనం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ భయుడు అనేటువంటి వాళ్ళు, ప్రజ్వరుడు అనేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళతోటి సాంగత్యం చేసిందటండి. అందుకనే ముసలితనం రాగానే భయం కూడా పెరుగుతుంది. అప్పటిదాకా లెక్క చేయం ఏమండి, బండ మీద ఏది బండ మీద నీరు పడ్డా లెక్క చేయం. 16 ఏళ్ళప్పుడు లెక్క చేసామటండి, బండ మీద నీరు పడితే. ఇప్పుడు నీరు లేకపోయినా భయం వచ్చింది, జారిపడి చస్తామేమోనని. సేవ చేసేవాళ్ళు రావద్దు, మళ్ళాను మనం పడితే మళ్ళీ అదొక పెద్ద ఇబ్బంది. అక్కడ ఉండదు, ఉండకపోయినా అడుగు ఎంత నెమ్మదిగా వేస్తామో. ఎందుకని అక్కడ భయం వచ్చింది. భయం రావడానికి కారణం ఏమిటి? జర, ముసలితనం, పటుత్వం తగ్గిపోతుంది. మా సంగతి చెప్తున్నాను, మా సంగతి అంటే అది జర. అది ఎవరిని విడిచిపెట్టదు, అది ఇల్లు తిరుగుతుందట. పురంజనోపాఖ్యానం చదివితే మనకు అర్థమవుతుంది భాగవతం. కాబట్టి ఇక్కడ సంప్రాప్తే సన్నిహితే కాలే. మనం దేని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే ఈ కాలము సన్నిహితే, చెంత ఉన్నది. అసలు ఉన్నదే మృత్యువు. మృత్యువు సర్వే సర్వత్ర అన్ని చోట్ల తిరుగుతూ ఉంది. ఏమండి, అది ఇంట్లో వస్తుందో, బయట వస్తుందో, పంట పొలాన్ని వస్తుందో, నీళ్ళల్లో వస్తుందో, ఎక్కడొస్తుందో ఎవరు చెప్పగలరు? చెప్పండి. అది సర్వే సర్వత్ర మనల్ని కాచుకొని కూర్చుంది వెనకాతలా. అదే చెప్పాడు కంసుడు కూడా. కంస వైరాగ్యం కూడా మనకు అవసరమే బావా, దేహం ఊరికే విడవడం లేదు బావా, తృణజలూక న్యాయం అని ఒకటి ఉంది అని చెప్పాడు. చంద్రశాఖ న్యాయంలాగా, మర్కట కిషోర న్యాయంలాగా, మార్జాల కిషోర న్యాయంలాగా తృణజలూక న్యాయం ఒకటి ఉంది అని చెప్పాడు కంసుడు. తృణజలూక న్యాయం అంటే ఒక పురుగు, ఒక గట్టి పురుగు. ఆ గట్టి పురుగు ఏం చేస్తుందట, ఈ కొమ్మ మీద నుంచి పాకుతూ పాకుతూ ఇంకో కొమ్మ మీదకు వెళ్ళాలంటే దాని మీదకి ముందు భాగాన్ని ఎత్తిపట్టి వెనక శరీరాన్ని లాక్కొని ఆ ముందు పూర్వ భాగాన్ని ఎత్తిపట్టి దాని మీదకు ఎలా చేరుతుందో అలాగే కర్మ పరిపక్వం కాకుండా ఇంకా విషయ సుఖాల వెంటపడేటువంటి వాడు దాన్ని అనుభవించడానికి వీలుగా ఇంకొక శరీరం అనుభవించడానికి దాని మీదకు ప్రయాణం చేసి ఈ పూర్వ భాగాన్ని దాని మీదకి లాక్కుంటున్నాడు అని మనకి కంసుడు చెప్పాడు. కంసుడు పనికిరాడండి, కానీ వైరాగ్యం ఎవరు చెప్పినా పనికి వస్తుంది. అది కంస వైరాగ్యమా, హిరణ్యకశ్యప వైరాగ్యమా, మనకి ఎవరు చెప్పారో మనకు అవసరం లేదు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, బెల్లం తీయగా ఉంటే చాలు, అమ్మేవాడు నల్లగా ఉంటే నీకేం నష్టం అన్నాడు ఆయన. అమ్మేవాడు నల్లగా ఉంటే నీకేం నష్టందా, బెల్లం తీయగా ఉండాలంతే. అలాగే మనకు వైరాగ్యం అనేటువంటిది ఎవరు చెప్పినా తీసుకోవాలి. హిరణ్యకశ్యపుడు చెప్పలేదా, ఏడుస్తున్న వాళ్ళ అమ్మని ఓదార్చాడండి, మనం కూడా చెప్పలేము. అంత బాగా వైరాగ్యం చెప్పాడు, అమ్మ ఎందుకే ఏడుస్తున్నావు, చలివేంద్రం దగ్గరికి 4 పదాల కూడలిలో ఉన్న చలివేంద్రం దగ్గరికి 4 పక్కల నుంచి బాడసారులు ఎలా వస్తారో, వచ్చిన వాళ్ళు పరిచయం ఎలా చేసుకుంటారో, కూర్చొని వ్యవహారం ఎలా చేస్తారో, తర్వాత ఎవరి పనులకు వాళ్ళు ఏ దిక్కుకు వెళ్ళేవాళ్ళు అలా పెడతారో, ప్రపంచం అనేది ఒక చలివేంద్రం అమ్మ, వచ్చి కూడేవారే జీవులమ్మ, ఎవడు పనిగాగానే వాళ్ళు ఆ వైపుకు వెళ్ళిపోతారమ్మా, ఇంత వైరాగ్యం తెలియలేదేమమ్మా. ఆవిడన్నది వైరాగ్యం తెలియడం వేరు, అనుభవంలో నిలబడడం వేరు. ఆవిడ అనుకుంది ఇతడు చెప్పడం వరకే, కానీ విచిత్రం చూడండి, చెప్పిన వాడేమో వరాల కోసం బ్రహ్మ దగ్గరికి పోయాడు, విన్నాడు విన్న ఆవిడేమో స్వాంతన పొంది ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఎవరికి వైరాగ్యం పట్టినట్టు, చెప్పిన వాడికి పట్టిందా విన్నవాళ్ళకి పట్టిందా? విన్నవాడికి పనికొచ్చింది, చెప్పిన వాడికి చెప్పడం వరకే పోయింది. అందుకనే వీడు ఇంత వైరాగ్యం చెప్పి కూడా నాకు మృత్యువు లేకుండా ఉండుగాక అమృతం తాగిన వాడట చావు లేకుండా వరం కోరడానికి దేవతల దగ్గరికి పోయాడట. విచిత్రం కదండి ఇది. అమృతం తాగిన వాడు చావు లేకుండా వరం కోరడానికి దేవతల దగ్గరికి పోయాడట. అంటే అర్థం ఏమిటి? వాడు తాగింది డూప్లికేట్ అమృతం. డూప్లికేట్ అమృతం అండి. మనకి నా ఇది మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారే, క్షీరసాగర మదనంలో అమృతం తాగారని. ఆ అమృతం తాగి యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారండి. మరి ఇదేమిటండి, అమృతం తాగిన వాళ్ళు ఎలా చచ్చారంటే తాగింది డూప్లికేట్ అమృతం, అది అమృతం కాదు. అలాగే అమృతం తాగిన వాడు వరాల దగ్గరికి పోయినట్టుగా ఇంత వైరాగ్యం చెప్పిన వాడు మళ్ళీ మృత్యు అంటే భయపడి అది లేకుండా పోవుగాక అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. చూడండి, మృత్యువుని వాళ్ళు కూడా అంగీకరించారు. అలాగే బ్రహ్మ కూడా ఒక వరం ఇచ్చాడు. మరి ఇంతమందిని తీసుకెళ్ళినటువంటిది నన్ను మాత్రం విడిచిపెడుతుందా? మన కొద్దిగా జ్ఞానం రానక్కర్లేదా అండి? రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఎక్కడో దగ్గరలో దొంగలు పడ్డారంటే ఇంటి వెనక ఇంటి బయట తాళాలు లాగిలాగి వేసుకుంటారే. ఏ మరి అట్లాంటప్పుడు ఈ మృత్యువు సర్వే సర్వత్రా అంతటా తిరుగుతోంది, ఇంతటి తిరిగే మృత్యువు నన్ను కూడా ఆవహిస్తుంది, నన్ను కూడా పట్టుకెడుతోందని వీడెందుకు గుర్తించడం లేదు అన్నారు మహాత్ములు. అందుకని సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దృక్రంకరణే. ఏది ఆ మహాత్ములు చెప్పారు మలయాళ స్వామి వారు, ఇల్లు తగలబడేటప్పుడు, ఇల్లు తగల నాలుగు వైపుల నుంచి ఇల్లు తగలబడేటప్పుడు నా పేపర్లు ఉన్నాయి, నా ధనం ఉంది, నా బీరువా ఉంది అని ఆలోచిస్తూ కూర్చుంటామా? ముందు నేనంటూ బ్రతికితే చాలని బయటపడడానికి ప్రయత్నం చేస్తాం కదా. మృత్యువు కోరలు చాచి వచ్చినప్పుడు విచారణ చేయడానికి సమయం దొరకదు గనక ఈ దొరికిన సమయంలో విచారణ చేస్తే మృత్యు భయం తొలగుతుంది. అందుకనే దేవతలకు మించిన అమృతం సంపాదించారండి గోపికలు కూడా. దేవతలకి తరిస్తే వచ్చింది, క్షీరసాగరం తరిస్తే వచ్చింది, వీళ్లకు భగవన్నామం తలిస్తే వచ్చింది, గోపికలకు కృష్ణనామం తలిస్తే వచ్చిందండి, వాళ్ళు తరిస్తే వచ్చింది. తరించడానికి మందరం అవసరమైంది, కవ్వం అవసరమైంది, బోయడంత శ్రమ పడ్డారు అక్కడ క్షీరసాగరంలో. మరి ఇక్కడ గోపికలు ఏం శ్రమ పడ్డారండి? వాళ్ళకి శ్రమ ఏమీ లేదండి, చేసే పనిని భగవంతుడి వైపుకు మరల్చారంతే. ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయి, చేసేటువంటి కర్మని భగవదర్పణ బుద్ధితో చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నా దాన్ని పరమాత్మ వైపుకు మరల్చారు, కార్యాన్ని పరమాత్మ వైపుకు తిప్పారు. కాబట్టి తాళం వేయడం తీయడం అనేటువంటిది ఒకే తాళపు చెవితో జరుగుతుందండి. కానీ ఈ వైపుకు తిప్పితే మేము బిగుస్తోంది, ఈ వైపుకు తిప్పితే విడుదలవుతుంది. మనం ఏం చేశాం? ఈ వైపుకు తిప్పి విడుదల కావాలనుకుంటున్నాం. గోపికలు ఏమన్నారు? తాళం ఒకటేనబ్బాయి, తిప్పడంలో తేడా ఉంది, నువ్వు కృష్ణుడి వైపుకు తిప్పు, నువ్వేమో ప్రపంచం వైపుకు తిప్పుకొని విడుదల కోసం చూస్తున్నావు, అదే పరమాత్మ వైపుకు తిప్పావనుకో ఇంకెవరిని బ్రతినడాల్సిన అవసరంలా. లాక్కు తీయడం చేతయితే ప్రతివాడు రూములోకి వెళ్తాడు, లాక్కు రాకపోతే ఏం చేస్తాడు? అక్కడెవడి ఏడుస్తాడు. తాళపు చెవి ఉండి బిగించుకొని కూర్చున్న వాడిది ఎవడదండి దుఃఖం? అలాగే మనకే ఇచ్చాడు పరమాత్మ, తాళం మనకే ఇచ్చాడు, దాన్ని ఏ వైపుకు తిప్పుకోవాలి? గోపికలు తిప్పుకున్నారు చక్కగా. అందుకని తేలికగా ఉండే మాట చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? గోవిందనామం చెప్పాడు. అటువంటి గోవిందుణ్ణి నీవు నిరంతరము భజించు. మృత్యు ఎప్పుడు ఆసనం అవుతుందో తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. మనం ఏం చేయాలి? ధర్మాన్ని సంగ్రహించాలి, సమ్యక్ గ్రహణం చేయాలి, దొరికిన దానిలో సారం తీసుకోవాలండి. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పచ్చకాలో బహువచ్చ విఘ్న యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదాక్షీరం ఇవాంబమిశ్రాహ. ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు. మనకు తెలిసిన గీత 701 శ్లోకాలు, కానీ ఉత్తర గీత ఉందండి, పాండవ గీత ఉత్తర గీతలు ఉన్నాయి. ఉత్తర గీత ఎప్పుడు అడిగాడు? అర్జునుడు యుద్ధం అయిపోయిన తర్వాత తీరిగ్గా కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న సమయంలో అప్పుడు వెళ్ళి అడిగాడు, బావా ఆ గందరగోళంలో నేను సరిగా వినలేకపోయాను బావా, నాకు మళ్ళీ ఇప్పుడు ఆ బోధ కావాలి బావా, కాస్త చెప్పు అని వెడితే ఆయన అన్నాడు, తీరిక నీకుందేమో కానీ అంతటి పని ఇప్పుడు నాకు లేదన్నాడు ఆయన. అందుకే గురువు ముఖస్థుగా వచ్చే వాటిని జాగ్రత్తగా ఏం చేయాలి? మనం సంగ్రహించాలి. ఎప్పుడు ఒకే బోధ వస్తుందన్న నమ్మకం లేదండి. మనకు కావలసింది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకో విషయం అండి ఏంటంటే, అది మనకు అవసరం లేనట్టుగా అనిపించవచ్చు, కానీ దాచిపెట్టుకున్న తర్వాత దాని అవసరం పడుతుందండి ఒకనాటికి. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఏమిటి ఈ విషయాలు? చిన్నప్పుడు ఇంద్రియాల గురించి వీటి గురించి చెప్తే ఏమైనా అర్థమైందా అండి? నాకు కూడా ఏం అర్థం కాలే. బాబుజీ వారి దగ్గరికి రాకముందర, అమ్మ దగ్గరికి రాకముందర రామాయణం ఏంటో, భారతం ఏంటో, భాగవతం ఏంటో అంతవరకే. కానీ అమ్మ దగ్గరికి మనం నేను చేరిన తర్వాత, నా విషయం చెప్తున్నా, నేను చేరిన తర్వాత ఇది అవసరమే, ఎంతవరకు గ్రంథం అవసరమే. కానీ అజ్ఞాన గ్రంథులు తొలగాలంటే మాత్రం మనకి గురుబోధ అవసరం. గ్రంథంలో ఉన్నదైనా అర్థమవుతుందే కానీ మన లోపల ఉన్నది మనకు అర్థం కావటం లేదండి. ప్రపంచమంతా తిరిగి చూస్తున్నామే కానీ తల వంచి మనలోకి మనం చూసుకోలేకపోతున్నాం. ప్రయాణం బయట విపరీతంగా చేస్తున్నామే కానీ తల వంచితే ఇక్కడ సన్నిహితంగా ఉండే పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనించ. ఏమండి, మీకు చిన్న కథ చెప్తారు. ఓ చోట ఒక గురువుగారు ఏం చేశారు, ఒక విద్యార్థిని చీకటి గదిలోకి పంపించాడు. చీకటి గదిలోకి పంపించి తాళం వేశాడు. ఒరే ఇప్పుడేం కనపడుతుంది అన్నాడండి. చీకటి గది తాళం వేశాడు, చిమ్మ చీకటి, కన్ను పడుచుకున్నా కనబడటం లేదు. ఏం కనబడటం లేదు గురువుగారు అన్నారు. ఒరే లోపల నల్ల పిల్లి ఉందేమో చూడరా అన్నాడండి గురువుగారు. వీడికి చిరెత్తుకొచ్చింది, అసలు గదిలోనే నాకేం కనబడకపోతుంటే గది లోపల పిల్లట, అది పైగా తెల్లది కాదు నల్లది, నల్లదట, ఆ నల్ల పిల్లట నేను వెతికి పట్టుకోవాలట. వెంటనే వాడు చిరెత్తుకొచ్చి, ఏమయ్యా నీ దగ్గరికి చేరినంత మాత్రాన నన్ను ఇలా చీకటి కొట్లో పెట్టి లోపల నల్లపిల్లి ఉందా తెల్లపిల్లి ఉందా ఏం ఆటలాడుతున్నావా ఏంటి అని కాస్త బాధ వచ్చేసింది. దాంతో కోపం వచ్చేసింది ఆ పిల్లాడికి, లోపలేముందో నాకేం కనపడిచి వస్తుందండి, మరి పట్టుకురారా అన్నాడు. పట్టుకోవడానికి అసలు కనబడితే కదండి అన్నాడు. సరే ఇప్పుడు ఆయన అన్నాడు, ఒరే గదిలో నువ్వున్నావా అన్నాడు. గదిలో నువ్వున్నావా, ఇప్పుడు నువ్వున్నావా అనడానికి వెళ్తున్న అవసరమా చెప్పండి. చిమ్మ చీకట్లో గదిలో నువ్వున్నావా అని అడిగితే ఆ ఉన్నాను అని చెప్పడానికి కూడా వెళ్తురు కావాలా? ఏమండి, కాదు నాకు ఒక లైట్ ఇవ్వండి, నేనున్నాను లేదు చూసుకుంటానంటామా? ఇప్పుడు పిల్ల అడిగాడండి, పిల్ల అడిగితే లేదో ఉందో వాడికి తెలియదు. ఇప్పుడు నువ్వున్నావా అంటే వాడన్నాడు నేను లేక ఎవడున్నాడు, పోయింది నేనేగా, నేనున్నాను అన్నాడండి. అబ్బాయి నువ్వున్నావా, అయితే నిన్ను బయటికి రమ్మనాలి నేను, ఇంకెవడైనా రావాలా అన్నాడండి. వాడన్నాడు నాకై నేను వచ్చి నేను బయటికి రావడానికి, నాకు ఇంకొకటి ఎందుకు, నేనే బయటకు వచ్చేస్తాను. తనకు అన్యంగా ఉన్నది చూడాలంటే చిక్కు, తానై ఉన్నది చూడాలంటే ఎందుకండి అంత అలసట? అక్కడ ఆయాసం ఉందా, ప్రయత్నం ఉందా? తానున్నానని చిమ్మ చీకట్లో కూడా గుర్తించగలిగేది తానే. తనకు అన్యంగా ఉన్నది చీకట్లో ఉందో లేదో గుర్తించాలంటే ఇంకొక వస్తువు అవసరమైంది. అక్కడ వెలుగనేది ఎప్పుడు అవసరమైంది? తనకు అన్యంగా ఉన్నది ఇంకేదో చూడాలి. తానై ఉన్నది చూడాలనుకున్నప్పుడు ఆ చీకటి ఉంటేనేమి, వెలుగుంటేనేమి? ఇప్పుడు కరెంటు పోయిందండి, కరెంటు పోతే తారకం గారి కాళ్ళకి ఎక్కడున్నారు పట్టుకురండి అన్నాను అనుకోండి, ఇక వెళ్ళి స్వర్ణక్కను తడుగుతారు, తడి ఆ గుండు తడవగానే అర్థమైపోతుంది ఏమిటి తారకం గారి కాళ్ళకే కాదు గుండు ఉన్నది స్వర్ణక్క అని. అదే చీకట్లో మీరెవరు, మీరెక్కడున్నారు అంటే తడుముకోవాల్సిన అవసరం ఉందా? చిమ్మ చీకట్లో మిమ్మల్ని మీరు ఒకసారి ఏమండి మిమ్మల్ని మీరు ఉన్నారా అని అడిగితే అక్కడ మళ్ళీ తడుముకోవాలా నేనున్నానని చెప్పడానికి? వేరే వాళ్ళు ఉంటే తడమాలండి. మీరున్నారా అని అడిగితే నేను తడుముకొని చెప్తానండి అంటామా అండి? నేను తడుముకొని చెప్పాలి అంటే అది ఎంత పెద్ద జ్ఞానం అండి. అందుకని విచిత్రం ఏమిటంటే ఆ మన స్వరూపం యొక్క రహస్యాన్ని తేట తెల్లమయ్యేట్టుగా, చాలా తేలికగా అర్థమయ్యేట్టుగా నీ స్వరూపాన్ని నీకు ఎరిగించగలిగేదే గురుబోధ. అందుకే మన గురువు అవసరమయ్యారు. ఇంత ప్రయత్నం బయట విహారం చేయగలుగుతున్నామే కానీ విచారణ చేయలేకపోతున్నాం. విహారంలో కాదండి భగవంతుడు తెలిసేది, విచారణలో. మనం విహారానికి ఎడుతున్నాం, అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు. ఎక్కడ దేవుడు? మనకు అమ్మ చాలామార్లు చెప్పారు, అక్కడున్నది దేవుడే కాదంటంలే, అక్కడున్న దేవుణ్ణి గుర్తించడానికి ముందు నీలో ఉన్న దేవుడు ఉండాలి. నీలో దేవుడుంటే అక్కడున్న దేవుడికి కూడా నువ్వు గుర్తిస్తావు. ఇక్కడ తీసుకున్నామండి తిరుపతి పోవాలని స్టాంపు ముద్ర వేశారు, 12 గంటలకు దర్శనం అని వేశారు, 12 గంటలకు క్యూలోకి వెళ్ళాలి, 11:30 అయ్యింది, గేటు బయటకు వెళ్ళే లోపల మన ప్రాణం పోయిందండి. పాపం ఈయన బుక్ చేసుకున్నాడు కదా, స్లాట్ కూడా బుక్ అయింది కదా, ఆ టైం ఏదో చూపించుకొని పంపిద్దామని అంటారండి వాళ్ళు, వెంటనే కిందికి దింపేస్తారు. ఒక అరగంట ఓర్చుకోలేకపోయాడు పాపం. మనకు అనిపిస్తుంది ఒక అరగంట ఉంటే దర్శనమైనా పూర్తయిపోయేది, చివరి కోరిక అయిపోయేది. అసలు వాస్తవానికి ఏ దేవుడు అక్కడ ఉన్నాడని మనం వెళ్ళామో, ఏ దేవుడు మనలో ఉంటేనే అక్కడ ఆ దేవుడి దాకా ప్రవేశం. ఇక్కడ ఆ దేవుడే లేకపోతే ఆ దేవుడు ఉండొచ్చుగాక, కానీ నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళరు. ఆ దేవుడు అక్కడ ఉండొచ్చుగాక, తిరుపతిలో ఉండలేదా పరమాత్మ? మన తాత కాలంలో, మా ముత్తాత కాలంలో, రామానుజాచార్యులు వారి వారి కాలం నుంచి ఇప్పటిదాకా ఉన్నది ఆ దేవుడే. ఆయనలో ఏమాత్రం మార్పు లేదు. కానీ ఎన్ని తరాలు దొరికిపోయినాయి? 1300 ఏళ్ళు దొరికిపోయినాయి. 1300 ఏళ్ళు మహాత్ములు రామానుజాచార్యులు, మనకి శంకరాచార్యులు వారి 1300 సంవత్సరాల క్రితం, ఇవన్నీ కూడా కాలంలో జరిగిపోతున్నాయి. అంటే ఏమవుతుంది అక్కడ? సర్వే సర్వత్ర ఒక సత్యం సంచరిస్తోంది. ఏమిటి ఆ సత్యము? కనబడుతుంది, కనుమరుగైపోతుంది. ఇది సత్యం, అదే చెప్పే. కనబడుతున్నది కనుమరుగైపోతుంది. వికారాలు ఉంటాయి, ఒకనాటికి వినాశనం కూడా తప్పదు. ఉన్నది అని చెప్పుకునేవాడు ఒకడు వస్తాడు. ఒకప్పుడు ఉన్నది అని చెప్పేవాడు ఒకడు వస్తాడండి. మీ తాతగారు ఉన్నారా? ఒకప్పుడు ఉండేవాళ్ళండి. నేను వచ్చానా లేదా మనవణ్ణి? మరి మా తాతగారు ఏమయ్యారు? కాలంలో వెళ్ళిపోయారు. ఇది ఎవరినీ వదిలిపెట్టదు. ఇది భయపెట్టడం కాదండి, సత్యాన్ని గుర్తించమనడం. మహాత్ములు ఎప్పుడు కూడా భయపెట్టరండి, సత్యాన్ని చెప్తారు. అయితే లోకంలో సత్యం కఠినంగా ఉంటుందండి. సత్యం కఠినంగా ఉంటుంది, జీర్ణించుకోవడానికి దానికి సమయం పడుతుంది. జీర్ణించుకోవడం చాలా కష్టం లోకంలో. ఎందుకని? అది సత్యం కనుక, అదే ఉన్నది కనుక. ఆ ఉన్నదాన్ని గుర్తించడానికి కొంత కష్టం అవసరం మనకి. కానీ తేలికగా అనిపించారు. నిన్న అమ్మ చెప్పారు చూడండి, టేక్ ఇట్ ఈజీ అని. అది ఎంత స్థితి అనుభవించిన మహాత్ములండి. మహాత్ములు వారు చెప్పగలరు, కానీ మనకు టేక్ ఇట్ ఈజీ కాదు అది. కానీ ప్రయత్నం చేస్తే కాకుండా పోలేదు అది. అదే చెప్తున్నారు, మనకు ఆ ధైర్యం కూడా ఇస్తున్నారు. నువ్వు అది అయ్యున్నావు, కానీ నువ్వు ప్రయత్నం చెయ్యాలి. దీపమో 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 అని చీకట్లో అరిచినంత మాత్రాన ఆ దీపంలో ఉండే కాంతిని మనం అనుభవించలేము. ప్రయత్నం చెయ్యాలి. ఓ ప్రమిది కావాలి, నూనె కావాలి, ఒత్తి కావాలి, ఇన్ని ఉన్నా వెలగడానికి ఇంకొక దీపపు అవసరం కావాలి. ఇన్ని ఉంటే తప్ప మనకి ఆ దీపంలో ఉండే ప్రకాశాన్ని మనం అనుభవించలేం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అబ్బాయి, నువ్వు చేయవలసిన పని చేయడం లేదు. అందుకనే వారు మూఢ అని పిలిచారు. మరి ఈ మూఢత్వము చూడండి, ఇంత ప్రేమ, ఇంత వ్యామోహము కలగడానికి కారణమేది? లోకంలో ఇంత తాపత్రయపడుతున్నాం కదండి, సంపాదించడానికి, కూడబెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి, దాన్ని పంచడానికి. విత్తనాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానంచ రక్షణే, రక్షితానాం విభాగేచ్చ దుఃఖం విత్తస్య లక్షణం. ఇది చెప్పారే, విత్తనం ఆర్జనే దుఃఖం. సంపాదించేటప్పుడు దుఃఖపడుతూ సంపాదిస్తాడట. ఆర్జితానంచ రక్షణే, సంపాదించిన తర్వాత దాన్ని రక్షణ చేయడానికి కూడా దుఃఖపడతాడట. ఎందుకని? కంచె చేనే వేసే రోజులు వచ్చాయి కనుక మనం రక్షణకు పెట్టుకున్నవాడు కూడా ఏమండి, మనకి మన దగ్గర ఉన్న ధనం చూసి వాడికి ఏదో ఆ బుర్రలో ఏదో ఒక పాడాలోచన బయలుదేరి రక్షకుడిగా ఉండవలసిన వాడే ఇంకో దానిగా వెళ్ళిపోతున్నాడు. ఎన్ని చూడలేదు ప్రపంచంలో. ఆర్జితానంచ రక్షణే, రక్షితానాం విభాగేచ్చ. పోని రక్షించామండి, దీన్ని పంచాలి. పంచేటప్పుడు చక్కగా దుఃఖం వచ్చి తీరుతుందటండి. ఎంత గొప్పవాడైనా తన సొంత కుమారులకి ఆస్తి పంచేటప్పుడు ఎవరికో ఒకడికి శత్రువు అయి తీరతాడు, తప్పది. ఎంతటి వాడైనా విడిచిపెట్టదండి. విభాగం దగ్గరకు వచ్చేటప్పటికీ విచిత్రం ఏంటో తెలిసిన, ఉన్న 4 కొడుకులు శత్రువు అవుతారు. ఉన్న 4 అవుతారండి, కానీ బయటపడరు. ఎవడు బయటపడరు, బయటపడితే ఉన్నది కూడా పంచడేమో అనేది భయం. అందుకని బయటపడరండి. ఉన్న 4 శత్రువులయ్యే రోజు వస్తుంది. పెద్దాడు అనుకుంటాడు, నన్నే అన్యాయం చేశాడు మా నాన్న, వాళ్ళ 3 బాగా ఇచ్చి ఉంటాడు, రెండోవాడు అనుకుంటాడు పైన ఒక్కడు కిందిద్దరు బాగుపడి ఉంటారు, రెండోవాడిని నేనే మోసపోయాను అనుకుంటాడు. మూడోవాడు అనుకుంటాడు పైన ఇద్దరు కిందొక్కడు బాగానే ఉన్నాడు, మధ్యలో మూడోవాడిని నేనే అన్యాయం అయిపోయాను అనుకుంటాడు. నాలుగోవాడు అనుకుంటాడు అందరూ ఇంగిరి పాగలు తాగి అందరూ కంటే చిన్నవాడిని కదా, మా పెద్దోడు నాకంటే జిత్తులు మారాడు, వాడు మొత్తం ఎగేసుకొని ఉంటాడు, నాకు మిగిలిన పిప్పి మాత్రమే వచ్చింది, పై ముగ్గురు ఘటన సమర్థులు ఏమీ తెలియని వెర్రాడు నేనే, కాబట్టి నన్నే మోసం చేశాడు మా నాన్న. వస్తుందా రాదా, వచ్చి తీరుతుంది అని చెప్పారు. బయట పడరు కానీ లోపల ఉండేది ఇదే. ఏదైనా సరే విత్తనం ఆర్జనే దుఃఖం, ఆర్జితానంచ రక్షణే, రక్షితానం విభాగేచ దుఃఖం విత్తస్య లక్షణం, దుఃఖం విత్తస్య లక్షణం. మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, మనకి మహాత్ములు దత్తాత్రేయులు వారు చెప్పారు, 24 మంది గురువుల్లో తనకొక గ్రద్ద గురువు అన్నాడు మహానుభావుడు. ఎలా అయింది ఆ డేగ, ఆ గ్రద్ద ఎలా గురువు అయింది? దానికి ఒక మాంసఖండం దొరకగానే హాయిగా మాంసఖండాన్ని పట్టుకొని ఎగురుతూ హాయిగా వెళ్ళిపోతే ఒక చెట్టు కొమ్మను ఆశ్రయించి శుభ్రంగా దీన్ని ఏది భోంచేద్దాం నాకలు తీరుతుంది అనుకునే లోపల అప్పటిదాకా తనతో స్నేహంగా మెలిగిన తన జాతి పక్షులే తనని పొడవడానికి తన వెంట బయలుదేరి, తన జాతి పక్షులే అప్పటిదాకా తనతో పాటు ఉన్నాయి, వీటిని పొడవడం మొదలు పెడితే వెంటనే ఇదేం చేసింది ఇంకా గట్టిగా పట్టుకుంది. మళ్ళీ ఎక్కడ రాలిపోతుందో నా నోట్లో మాంసఖండం, ఎక్కడ కింద పడిపోతుందోనని ఇది ఇంకా గట్టిగా పట్టుకుంటే దీని గట్టితనాన్ని చూసి అవి ఇంకా పొడవడం మొదలెట్టాయి. ఇప్పుడు ఇది అనుకుంది తీవ్రత కావడానికి కారణమేమిటి, నేను వీళ్ళకి ఏం అపకారం చేశాను అని ఆలోచిస్తే నేను సంపాదించాను అని గుర్తించిందట అడేగ. నేను సంపాదించాను, ఏమిటా సంపాదన? ఈ మాంస కబళం, మాంసఖండం, ఈ మాంసఖండాన్ని వదిలేసిందటండి. వదిలేగానే ఇప్పుడు మిగతా పక్షులన్నీ ఏం చేశాయి, మిగతా తనను వెంబడించినవన్నీ ఇక ఆ ఖండం మీదకి వెళ్ళిపోయి దీన్ని వదిలేశాయి. అప్పుడు అనుకుందట కారణం నేను కాదు, నేను పట్టుకున్నటువంటి పదార్థం, నేను పట్టుకున్నటువంటి పదార్థమే నా దుఃఖానికి కారణమైంది. ఇక్కడ ఏమనుకుంది, పట్టుకుంటేనేమో బాధలున్నాయి, విడిచిపెడితేనే సంతోషం. అది ప్రపంచ లక్షణం, ప్రపంచాన్ని విడిచిపెట్టాలి, పరమాత్మని పట్టుకోవాలి. పరమాత్మని పట్టుకోవడం నేర్చుకోవాలి, విడిచిపెట్టడం ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. ఎంత గట్టిగా ప్రపంచాన్ని పట్టుకుంటామో అన్ని కాట్లు మనకి తప్పవు. మాంసఖండాన్ని బిగించి పట్టుకున్నంతకాలం ఇతర పక్షుల చేత ముక్కు దెబ్బలు తప్పవు. అప్పుడు వెంటనే ఉన్నాడు దత్తాత్రేయులు వారు, నాకు ఈవిడ గురువు. గురువు అంటే అర్థం ఏమిటండి, మనకు ఎలా ఉండకూడదో చెప్పేవారు కూడా గురువే లోకంలో. దత్తాత్రేయులు వారు నాకు హితము చేకూర్చేదే కాదండి, నాకు ఇలా ఉండకూడదని ఇంకొక పద్ధతిలో చెప్పిన నాకు గురువే. దాని నుంచి నేర్చుకోవలసింది ఉంది. మనం ప్రపంచంలో ఏది మనకు ఊరికే వెళ్ళిపోలేదు, అందుకనే గట్టిపోచ దగ్గర నుండి అన్నింటినీ మనం సునిశ్చితంగా గమనించినట్లయితే దత్తాత్రేయులు వారు గట్టిపోచను చూపించాడు. ఆ గడ్డిపోచ సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఇలాగా అలలకి కొట్టుకుంటూ ఉంది. ఆ గడ్డిపోచ బాధపడుతూ, చూశావా దత్తాత్రేయ స్వామి, ఇదిగో ఇంత సముద్రం ఇంత విశాలంగా ఉండి నన్ను ఒక్కదాన్ని చేర్చుకోలేకపోతుంది అని గడ్డిపోచ బాధపడుతూ అడిగితే దత్తాత్రేయుల వారు అడిగారట, ఆయనకు తెలియక కాదండి, మనకు బోధ చేయడానికి సత్యాన్ని చూపించారు గురుదేవుడు. ఏం సముద్రమా ఇంత విశాలంగా ఉన్నావు, ఈ చిన్న గడ్డిపోచకి నువ్వు స్థానం ఇవ్వలేకపోయావా? ఆ సముద్రం అన్నదట, ఇవ్వలేక కాదు మహాత్మా, ఇవ్వడం మొదలు పెడితే ఓనాటికి నా స్వరూపమే కనుమరుగైపోతుంది. నేను ఈ ఒక్కతే కదా అని ఈ గడ్డిపోచను చేర్చుకుంటే రేపొకడు కొబ్బరి బోండం వేస్తాడు, ఇంకొకడు వాటర్ బాటిల్ వేస్తాడు, ఇంకోటి ఇంకోటి వేస్తాడు, బయటికి పంపించే గుణం చూడండి. కాలువల్లో పేరుకున్నంత చెత్త సముద్రం లోపలికెడితే ఎంత బాగుంటుందో. కారణమేమిటి, ఏది తనలో ఉంచుకోదండి సముద్రం, బయటికి అది పంపించేస్తూ ఉంటుంది. బయటికి పంపిస్తే లోన సముద్రం ఆనందంగా ఉంటుంది. మనలో కూడా విషయాలు, ఇంద్రియ సుఖాలు ఇవన్నీ బయటికి పంపిస్తే లోనుండే అంతరంగం కల్లోలం బయట ఉండొచ్చేమో కానీ అంతరంగంలో నిశ్చింతగా ఉంటాం. కల్లోలము ప్రపంచానివి, ఈ ప్రపంచంలో కదలికలు ఉంటాయి సహజం. నడి సముద్రంలో అలలు ఉంటాయో చెప్పండి, అలలు ఎక్కడ వరకు ఉంటాయి? అలలు ఎక్కడ వరకు ఉంటాయి? ఒడ్డు దగ్గరే మన కొద్దిగా దూరం వరకు అలలు ఉంటాయండి. నడి సముద్రంలోకి వెళితే అలలు ఉంటాయా? నిశ్చింతత, గంభీరత,
ఎంత అద్భుతంగా ఉంటుందో సముద్రం, ఇంత నిర్మలంగా ఉంటుందా, ఇంత కోమలంగా ఉంటుందా, ఎందుకని? కాని దాన్ని వచ్చింది వచ్చినట్టుగా నెట్టేస్తుంది గనక, కాని దాన్ని నెట్టేసుకుంటుంది కనుక అది ఎప్పుడూ గంభీరత, అది ఎప్పుడూ నిశ్చలతగా ఉంటుంది. దీన్ని నేను సముద్రం ద్వారా నేర్చుకున్నాను అన్నాడు. ప్రతిదీ మనకు పాఠమే. అందుకని మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుగృంకరణే. పాటలు పాడమన్నాను తడక్కండి, నాకు తాళం రాదు. అమ్మాయితో పాడతారు కానీ నాకు రాదు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? మూఢ ఓ మందమతి. ఏమండి మందమతి అంటే? అది తిట్టు కాదండి. ఏది దేని మీద మతి పెట్టాలో తెలియని ప్రతివాడు మందమతి. మతిలో ఏది చేర్చుకుంటే మన మతి శుద్ధి అవుతుందో ఆ శుద్ధి చేసుకునే ప్రయత్నము చెయ్యలేని ప్రతివాడు మందమతే. మందునికి మందబుద్ధికి మందాయువునికి నిరర్ధమార్గ గోచరుడికి గోవింద పదార వింద మరందము కొన తెరిపిన్ లేదు రాత్రిందివముల్. భాగవతంలో చెప్పారు మందునికి మందబుద్ధికి మందాయువునికి. విచిత్రమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటేనండి, మనకి సత్సంగాలు ఎప్పుడండి, సత్సంగాలు ఎప్పుడండి అని అడిగేది మనమే. పెట్టిన తర్వాత రాకుండా ముందుకుండేది కూడా మనమే, అడిగేది కూడా మనమే. ఎప్పుడండి ఎప్పుడండి ఎప్పుడండి. ఇంకో మాట బాగా ఉపయోగిస్తాం, నాకు కుదిరినప్పుడు మీరు పెట్టలేదండి, నాకు కుదిరినప్పుడు మీరు పెట్టలేదు. పోనీ నువ్వు చెప్పబోయే ఆ కుదిరేది ఎప్పుడు అంటే అప్పుడెప్పుడో వస్తే చెబుతానులేండి, అప్పుడెప్పుడో వస్తే చెప్తానులేండి. ఇంకా కుదిరేది ఎప్పుడు? అలలు తగ్గిన తర్వాత స్నానం చేయడం అనేటువంటిది ఎలా అసంబద్ధమో, ఇక్కడ ఈ ప్రపంచంలో నాకు కుదిరినప్పుడే సద్విచారణ చేస్తాననడం కూడా అంతే కష్టం. మనకు కుదిరినప్పుడు సద్విషయాన్ని నేను అనుభవిస్తాను, సద్విషయాన్ని నేను గురాలతానంటే యమస్య కరుణా నాస్తిహి. కానీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మనమే చెయ్యాలి. మన ప్రయత్నం ఎవరి ద్వారా కావాలి? మన ద్వారానే కావాలి. ఆయన ఏమంటున్నాడు? ధన సంపాదన యందు తృష్ణాం. ఇక్కడ ధనాన్ని సంపాదించొద్దని చెప్పలేదండి, ఆశని తెగగోయమంటున్నాడు. ధనాన్ని సముపార్జన చెయ్యాలి. సముపార్జన చేయకపోతే ఎట్లా? ఇప్పుడు రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి దగ్గర వైరాగ్యాన్ని పొంది మొత్తం మీకు ఇచ్చేస్తాను, శివాజీ మహారాజు వారు అనలేదా సమర్థ రామదాసు వారిని, స్వామి నేను ఈ పని చేయలేను, ఇదిగో మీతో పాటు వైరాగ్య భావనతో నేను మీ శిష్యుడిగా మీ వెంట నడుస్తానంటే స్వామి ఏం చెప్పారు? ఆయన జోలిలో వేశారండి రాజ్యాన్ని శివాజీ మహారాజు వారు. ఒక కాగితం మీద ఇలా వ్రాసి, స్వామి ఇదిగో ఇది మీకే మీదే. వెంటనే వారేం చేశారు? దాన్ని మళ్ళీ తిరిగిస్తూ, ఇప్పుడు నాదన్నావు కదా, ఇప్పుడు నాదైపోయింది కదా, నీది కానిదాన్ని నీకు అప్ప చెప్పినప్పుడు, యజమాని వచ్చి అడిగినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఎలా శుద్ధంగా అప్పచెప్పాలనేటువంటి బుద్ధి స్వీకరించిన వాడికి ఉంటుందో, దీన్ని చేస్తూనే ఇది నాది కాదనే బుద్ధితో నువ్వు ఉండాలి. ఇది చెప్పారు మహాత్మ మనకి బాబుజీ మహారాజు వారు, మన పూజ్య మాతాజీ వారి మనకి వారి అమ్మ మనకు వారి చరిత్ర, బాబూజీ చరిత్రలో కూడా ఇది ఉంటుంది. ఇది మొత్తం మీదే కదా బాబూజీ, ఈ మొత్తం మీరే స్వీకరించండి అని స్వామి అన్నప్పుడు స్వామి ఎలా బోధ చేశారు? ఆ రాజు ఆ రోజున శివాజీ మహారాజు వారికి ఎలా చెప్పారో బాబూజీ మహారాజు వారు, సమర్థ రామదాసు వారు ఎలా చెప్పారో మన అమ్మకు కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు ఒక్కటే కారణం అండి, ఈ ఒక్క విషయం చెప్పి ముగిస్తారు. ఒక ఆయన పెద్ద రాజు అండి, పెద్ద రాజు. రాజు కింద సామంతులు ఉంటారు కదండి, ఈ సామంతులు కప్పం కడుతూ ఉంటారు చక్రవర్తికి. కప్పం కడుతూ ఉంటే ఓ రోజున తన క్రింద ఉండేటువంటి రాజులు కప్పం కట్టడానికి వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరినీ నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళలో తనకంటే చిన్న రాజ్యం కలిగిన వాడు, తనకంటే ఆదాయం తక్కువ కలిగిన వాడు, తనకంటే చాలా వాటిలో తక్కువగా ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండడం చూస్తున్నాడండి ఆ రాజుగారు. చూస్తుండి ఆయన అనుకున్నాడు, వీడికి నా అంత సంపద లేదు, నా అంత వైభవము లేదు, వీడెందుకు ఇంత ఆనందంగా ఉంటున్నాడు, కారణం తెలుసుకుందామని ఓ రోజున అతన్ని పిలిచి, అబ్బాయి కొంతకాలం నా రాజ్యంలో నువ్వు ఉండు, నీ రాజ్యంలో నేనుంటాను, అంటే రాజ్యం కారణం అనుకున్నాడు. అలా ఇప్పుడు మనం అనుకుంటాం కదండి, మనసు చికాకుగా ఉన్నప్పుడు ఏ తిరుపతి పోతే బాగుంటుందో, ఏ కాశీ పోతే బాగుంటుందో, కాశీ పోయినా మనస్సు ఒకటి వస్తుంది, అది మర్చిపోతున్నాం. కాశీ మనం వెళ్ళడం కాదు, మనతో పాటు మనస్సును కూడా తీసుకెడుతున్నాం. అల్లకల్లోలమయ్యే మనసు కాశీ పోతే అక్కడ కూడా కాపురమే ఉంటుందే తప్ప కాశీ ఉండదు. కల్లోలమైన మనసు కాపురమే తెచ్చిపెడుతుంది అక్కడ. అక్కడ కాశీని చూడనే ఉంది కాపురం, అక్కడికి పోయినా కాపురం వచ్చి తీరుతుంది. ఎందుకని, మనం రమ్మంటే మనసు కూడా పట్టుకెళ్ళాం కదా, అందుకని అది కల్లోలమే. ఈయనేమనుకున్నాడు, రాజ్యం కారణమేమో, అక్కడ వాస్తుకు సరిపడేటట్టుగా భూములు ఉన్నాయేమో, ఉండవలసిన చోటు చెరువులు ఉన్నాయేమో, అంతే కదండి. ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తే ఏం చెప్తారు, ఈవైపు పంపు ఉండకూడదు, ఈవైపు బరువు ఉండకూడదు, ఈవైపు ఇది ఉండకూడదు, ఆ వైపు ఇది ఉండకూడదు, అసలు ముందు మనసులో చెత్త ఉండకూడదు, అది ఎవరు చెప్పరండి. బయట అన్నీ చెప్తారు, ఈవైపు గోడ ఉండకూడదు, ఈవైపు కిటికీ ఉండకూడదు, ఇవి చెప్తారు. ఈయన అనుకున్నాడు, అదేమన్నా వాస్తు సక్రమంగా ఉన్న రాజ్యమేమో, కొన్నాళ్ళు అక్కడికి పోతే మన చికాకులన్నా పోతాయి అని ఈయన ఆ రాజ్యానికి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఈయన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చాడు, చిన్న రాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందంగా ఉందండి, ఎవరికి, ఈ పెద్దరాజు గారికి చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన అనుకున్నాడు, వాడికి ఉందనుకున్న ఆనందం నాకు వచ్చింది కనుక నాకున్న దుఃఖం వాడికి ఎంత పట్టిందో చూడాలి. అంతే కదా, వాడి ఆనందం నాకు వచ్చినప్పుడు నాకున్న దుఃఖం వాడికి రావాలా లేదా. అందుకని ఈయన అక్కడికి పోయాడండి. అక్కడికి పోతే ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఈ రాజుగారు, చిన్న రాజుగారు ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు అనిపించింది, వీడి ఆనందంలో మార్పు లేదే, మరి నా దుఃఖం ఎందుకు పోయింది, నాకు ఆనందం ఎందుకు కలిగింది. ఆనందం కలగడానికి కారణం ప్రదేశం అయితే నాకున్న దుఃఖం వీడికి రావాలి కదా, వీడికి దుఃఖం ఎందుకు లేదు, మరి వీడికి ఉన్నటువంటి ఆనందం నాకు కలుగుతుంది కదా అని ఈ రాజుగారు అడిగారు. ఏమయ్యా నీకేం మార్పు కనపడలేదా అన్నాడు. ఏం మార్పు ఉంది రాజా, నాలో ఏం మార్పు లేదు. మరి నాకెందుకయ్యా, అక్కడుంటే ఆనందంగా ఉంది, ఇక్కడుంటే దుఃఖం ఉంది అంటే. వెంటనే ఆయన అడిగాడు, ఏమండి మీరిప్పుడు మా రాజ్యానికి వెళ్ళారు కదా, మీకేమనిపిస్తుంది యథార్థం చెప్పండి అంటే. వెంటనే ఆయన అన్నాడు, రోజు లేచిన తర్వాత ఈ సింహాసనం నాది కాదు అనుకుంటూ కూర్చుంటాను. అంతే కదండి, వాస్తవానికి యజమాని ఎవరు ఈ సింహాసనానికి, చిన్నరాజు గారి యజమాని. ఇప్పుడు వీడు రోజు వెళ్ళి ఆ సీట్లో కూర్చోవాలి, కూర్చునేటప్పుడే అనుకునేవాడు ఇది నాది కాదు, నా సామంతరాజు గారిది అనుకునేవాడు మనోభావన. వెంటనే ఏదైనా తగాదాలు వస్తే తీర్చేటప్పుడు ఇది నేను కాదు, ఆ చిన్నరాజుదే, కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, కర్తృత్వ భావన లేదండి ఆయనకి, మనస్సులో కర్తృత్వ భావన లేదు. ఈ కర్తృత్వ భావన లేకపోవడం వల్ల ఈయనకు ఆనందం కలిగింది. వెంటనే మరి నాకున్న దుఃఖం నీకెందుకు కలగలేదన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వెలాగైతే కూర్చునేటప్పుడు సింహాసనం నాది కాదనుకుంటున్నావో, ఏదైనా వ్యాజ్యం జరిగినప్పుడు ఇది నాది కాదు అని అనుకుంటున్నావో, నేను కూడా ఇంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా ఇది నాది కాదు, ఇది ఆ రాజుగారిది, ఆయన వస్తే ఇచ్చేయాలి, ఈ ధనాగారం నాది కాదు, ఇది ఆయనది, ఆయన వస్తే ఇచ్చేయాలి అని నేను కూడా మనస్సులో నిరంతరం చింతిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఏ చింతన దుఃఖానికి కారణమైంది, ఏ చింతన దుఃఖాన్ని దూరం చేసింది అంటే, అక్కడ మనోప్రయాణము, మనస్సు యొక్క ప్రయాణము, ఇదే మనకి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తుందండి. దుఃఖ సామ్రాజ్యానికి, ఆనంద సామ్రాజ్యానికి హేతువు మనస్సే. మనస్సే దుఃఖాన్ని సృష్టిస్తుంది, మనస్సే ఆనందాన్ని కూడా నిర్మించుకుంటుంది. నిర్మాణం కాదండి, అసలు మనస్వరూపంలో మనల్ని నిలబెడుతుంది. ఇంకా నిర్మాణం అంటే కొత్త చేయాలి మళ్ళీ అక్కడ, అది నిర్మాణం కాదు, ఉన్నది ఉన్నట్టుగా గుర్తించేటువంటి స్థితి. అందుకని బయట వ్యాపకాలు బ్రహ్మాండంగా చేస్తున్నావు కదా, మూఢ ఆశను విడిచిపెట్టు, తృష్ణను విడిచిపెట్టు. ఆశయ బధ్యతే లోక కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వేదాంతం చెబుతుంది. దాన్నే మనకు రెండవ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వివరిస్తున్నారు. మనం మరింతగా రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.